ప్రియమైన ఆత్మ బంధువులారా, జపం గురించి చెప్పమని ఒకసారి భగవాన్ అడిగారు. అంటే పూజ, జపము, ధ్యానం. పూజ చేతులతోడు చేస్తాం, జపం నోటితోడు చేస్తాం, ధ్యానం మనసుతోడు చేస్తాం. అంటే పూజ చేసిన, జపం చేసిన, ధ్యానం చేసిన వ్యవసాయాత్మిక బుద్ధి కావాలన్నాడు కృష్ణుడు గీతలో. వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఏకాగ్రమైన బుద్ధి. వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఏకాగ్రమైన చిత్తవృత్తి. ఆ ఏకాగ్రత లేకుండా మోక్షం రాదు. ఈ ఏకాగ్రతలో అగ్రస్థానం ప్రహ్లాదుడికి ఇచ్చారు. భక్తిలోనే అగ్రస్థానం ప్రహ్లాదుడికి ఇచ్చారు, ఏకాగ్రతలో కూడా ప్రహ్లాదుడికి అగ్రస్థానం ఇచ్చారు. ఆ ఏకాగ్ర చిత్తవృత్తి వస్తేనే కానీ మనకి మోక్షానికి అర్హత కలగదు, యోగ్యత కలగదు. ఆ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఆ ఏకాగ్రత కావాలి. మనం మన పూజ అక్కడ పుణ్యం ప్రధానం కాదు. పుణ్యం అనుభవిస్తే పోతుంది, పాపం కూడా అనుభవిస్తే పోతుంది. కర్మానుభవంలో పుణ్యం పోతుంది, పాపం పోతుంది. మోక్ష యొక్క లక్ష్యం పుణ్యం కాదు, మోక్షం. అయితే మనం ఏ పని చేసినా మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి, పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేయకూడదు. పుణ్యం రావాలనేటువంటి వ్యక్తి భావంతో చేస్తే మళ్ళీ శరీరం వస్తుంది ఆ పుణ్యం అనుభవించడానికి. అయితే మోక్ష ఆ పునర్జన్మ లేని స్థితి నాకు ఎప్పుడు కలుగుతుందంటే మోక్ష స్థితి పొందినప్పుడే కలుగుతుంది. అయితే పూజ ఎందుకు చేస్తారు, జపం ఎందుకు చేస్తారు, ధ్యానం ఎందుకు చేస్తారంటే ఏకాగ్రత కోసం. మనం భౌతికంగా అభివృద్ధిలోకి రావాలన్నా, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలన్నా రెండు చాలా ముఖ్యమని చెప్తారు, పెద్దలు చెప్తారు. ఒకటి ఏకాగ్రత, రెండు పవిత్రత. అయితే ఏకాగ్రత పెరగటానికి మనం పని ఎక్కడ పని చేస్తున్నాం, నేను ఇక్కడ ప్రవచనం చెప్తున్నాను, నాలుగు మంచి మాటలు మీకు చెప్తున్నాను. ఇక్కడ ధ్యానగించడం నా మనస్సును ఇక్కడ పెట్టి మీకు చెప్పాలి. అన్నం తినేటప్పుడు అక్కడ మనస్సు ఉండాలి, నడిచేటప్పుడు మనస్సు అక్కడ ఉండాలి. నేను మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, మనస్సు అక్కడ ఉండాలి. అయ్యో పెరుమాళ్ళు భగవంతుడి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా మనకి శరీరాన్ని అటేటో తప్పటం కాదు, మనస్సు అక్కడ ఉండాలి. అది పూజ వల్ల, జపం వల్ల, ధ్యానం వల్ల ఏకాగ్రత వస్తుంది. తర్వాత త్రికరణ శుద్ధి అంటారు, దానివల్ల పవిత్రత వస్తుంది. కొంతమంది నోరుతోడు చెప్పింది చెయ్యరు, మనసులో ఉన్నది చెప్పరు, చెప్పింది చెయ్యరు. అంటే నా మనసులో ఉన్నది నేను నోరుతోడు మాట్లాడాలి, నోరుతోటి మాట్లాడింది చేతితోడు చెయ్యాలి. కొంతమంది మనసులో ఒకటి అనుకుంటారు, నోరుతోటి రోజు చెప్తారు, చేతితోడు ఇంకో పని చేస్తారు. ఈ మూడు నిదానంగా ఉంటే పవిత్రత కలుగుతుంది. ఇది మనస్సు, మాట, చేత, ఈ మూడు నిదానముగా ఉండాలి. కొంతమంది పెద్దలు ఏమంటారంటే ధ్యానము కంటే కూడా గొప్పది సేవ, జనసేవ అంటారు. ధ్యానము కంటే కూడా జనులకు సేవ చేయటం జనసేవ, అది గొప్ప స్వార్థ చింతన లేకుండా. తల్లి కడుపులోంచి శరీరం వచ్చాక ఈ శరీరానికి ఒక పేరు పెట్టారు, కానీ ఈ శరీరం ఆ పేరు నానని చెప్పరు. ఎవరు పెట్టారు ఈ శరీరానికి ఒక పేరు? ఆ పేరుతో తయారుచే మనం విడిచిపెట్టలేకపోతున్నాం, మనకి ఇంకా మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? మనం తల్లి కడుపులన్నీ బయటకు వచ్చినప్పుడు మన పేరు ఇదే ఏమైనా ముఖం మీద రాసి ఉందో లేదు, ఎవరో పెట్టిన పేర్లు, ఆ పెట్టిన పేరుని పట్టుకుని మనం ఆ పేరుతో ఎవరైనా స్తోత్రం చేస్తే ఆ ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే స్తోత్రం చేస్తే సంతోషం, ఎవరైనా విమర్శిస్తే, పేరు పెట్టి విమర్శిస్తే దుఃఖం. అంటే ఏంటి, పేరుతోటి మనకి తాదాత్మ్యం పొందలే, తాదాత్మ్యం వదలలేదని అర్థం. మీ పేరు చెప్పి ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేశారనుకోండి, అనుకోండి మీరు సంతోషం వస్తారనుకోండి, ఆ పేరుతోటి తాదాత్మ్యం మీకు పోలేదు. లేదా మీ పేరు చెప్పి ఎవరైనా మిమ్మల్ని విమర్శించారనుకోండి, మీకు దుఃఖం వస్తుందనుకోండి, ఏమండి, ఆ పేరుతోటి తాదాత్మ్యం పోలేదని అర్థం. ఈ ఎవరో పెట్టిన పేరుతోటి నాకు తాదాత్మ్యం పోకపోతే నాకు జ్ఞానం ఏంటి, మోక్షం ఏంటి, శాంతి? అంటే మనం అసలు మనం పొందవలసిన గమ్యం నిర్ణయించుకోవాలి. ఆ గమ్యం నిర్ణయించాక స్లోగైన నెమ్మదిగా, కృష్ణుడు చెప్పాడు నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా, తొందరపడిపోక్కర్లేదు, కానీ డైరెక్షన్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడి నుంచి మనం విమానం వెళ్ళాలనుకోండి, నెమ్మదిగా నడిచి వెళ్ళినా పర్లేదు, తాడేపడం అయిపోయి మనం చాలా స్పీడ్కి వెళ్ళినా బీమారం రాదు. బీమారం డైరెక్ట్ డైరెక్షన్ బీమారం ఏంటంటే శ్రోగా క్షేమ నడిచినట్టు నడిచిన్నా పర్లేదు, వేడకపోయినా రేపటికైనా చేరుకుంటాం. ఆ డైరెక్షన్ కరెక్ట్గా ఉండాలి. అబ్రహం లింకన్ గారు అన్నాడు, అబ్రహం లింకన్ అంటే డెమోక్రసీ గురించి నిర్వచనం చెప్పాడు కదా, గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని. అంటే ఐఎమ్ స్లో స్లో వాకర్, ఐఎమ్ స్లో వాకర్ ఆయనకి నెమ్మదిగా నడవటం అలవాటు. ఎవరికి? లింకన్కి. ఆయనకి నడకటండి, స్లోగా ఐఎమ్ స్లో వాకర్, నెమ్మదిగా నెమ్మదిగా నడుస్తాడటండి లింకన్. బట్ ఐ నెవర్ వాక్ బ్యాక్, కానీ వెనక్క మటుకు అడుగైన ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు స్లోగానే నిర్ణయానికి వస్తాను బాగా అన్ని కోణాల నుంచి ఆలోచించి. ఆ నిర్ణయానికి వచ్చాక మనం ఎవరికో తెలిసే పని మానేయటం కానీ అది ఏముండదు, అది వెనక్కి అడిగేయటం అనేది ఉండదు. ఐ ఆమ్ ఏ స్లో వాకర్ బట్ ఐ నెవర్ వాక్ బ్యాక్. అనేక ఆకర్షణలు ఉంటాయి, ఏ ఆకర్షణకి లోను కాకుండా నడగలిగితేనే వాడికి మోక్ష అనుకుంటారు. లోకంలో మానవుడిపై జీవుడు పతనం అవటానికి అనేక ఆకర్షణలు ఉంటాయి. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చాలామంది ఉండరు. ఏదో అక్కడ పుణ్యం వస్తుంది మీరు అభిషేకం చేసుకుని అంటే కానీ ఆ పుణ్యం ఎవరికైతే కావాలనుకుంటున్నాడో ఆమె పోగొట్టుకోవడానికి ఇక్కడ మీరు సిద్ధంగా ఉండడు. అసలు ప్రతి మానవుడు అనేటువంటి బలహీనత ఏంటంటే ఆ వ్యక్తి భావం, ఆ వ్యక్తి లేకపోతే నేను లేనని అనుకుంటాడు. వాడికి ఏవో కొన్ని తరంపులు ఉంటాయి, ఏదో రాగద్వేషాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి, కామక్రోధాలు ఉంటాయి, రాగం ఉంటుంది, భయం ఉంటుంది, ఇవన్నీ కలిపి ఈ సమూహంతో కలిపి వాడు ఏదో ఒక నేను వ్యక్తిని అనుకుంటాడు. వాడుకున్న ధనంతో తాదాత్యం ఉంటుంది, వాడుకున్న గౌరవంతో తాదాత్యం ఉంటుంది, వాడుకున్న లేదా విద్యతో తాదాత్యం ఉంటుంది, దేంతో దానితో తాదాత్యం పొంది ఈ తాదాత్మ్య యొక్క సమూహంతో నేను సో అండ్ సో ఐఎమ్ సో అండ్ సో అనుకుంటాడు. ఎంతటి వాడికైనా గురువు అనుగ్రహం లేకపోతే, ఈశ్వర అనుగ్రహం లేకపోతే, కాలం కలిసి రాకపోతే, సాధనాభరం లేకపోతే వాడికి వ్యక్తి భావన నశించదు. ఎంతటి వాడైనా వాట్ ఎవర్ హీ మే బి, ఆ వ్యక్తి భావన నశించకుండా వాడికి ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మానుభవం రానే రాదు. ఈ శాస్త్ర పండితులకి అసలు రాదు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్ని పాండిత్యంలో శాస్త్రంలో వెలుగుతూ ఉంటారు. భగవంతుడు నేను మీ హృదయంలో ఉన్నానని చెప్పాడు, కానీ శాస్త్రంలో ఉన్నానని చెప్పాడు. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని, ఆ శాస్త్రంలో చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని మీ హృదయంలో నన్ను వెతకమని చెప్పాడు. అయితే హృదయంలో అన్వేషణ మానేసి పుస్తకాలు అన్వేషిస్తుంటే మనకు పాండిత్యం వస్తుంది, కానీ ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మవిద్య కలగదు. రామకృష్ణ పరమహంస ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏం సంతకం పెట్టడం చేత కాదు, మహాజ్ఞానం అయ్యాడు, లోకానికి గురువు అయ్యాడు. అయితే మనకి స్వామి వివేకానంద కూడా ఒక మాట చెప్పాడు, నేను చదువుకున్న చదువు అంటే మర్చిపోవడానికి ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే స్వాలో చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. అంటే ఒకసారి మనం చదువుకున్న చదువు మనకు అడ్డస్తూ ఉంటాం, ఆ చదువుతో తాదాత్యం పొందుతాం, ధనంతో తాదాత్యం పొందుతాం, దేంతో తాదాత్యం పొందుతాం. ఆ ఐడెంటిఫికేషన్ వల్ల మనస్సు లోపలికి వెళ్ళదు. చాలామందికి భక్తి ఉంటుంది, ఎంతో కొంత చాలామందికి భక్తి ఉంది, కానీ శక్తి లేదు. భక్తి ఉంటే సరిపోదు, శక్తి కూడా ఉండాలి. ఆ శక్తి ఉంటేనే కానీ నీకు ఆ తోకం ఉంటేనే కానీ ఆ లోచూపు రాదు నీకు. నీ భక్తి మీద అయితే నీకు లోచూపు కలగాలి, అంతర్దృష్టి కలగాలి. కొంతమంది ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత భక్తి ఉన్నా వాళ్ళకి పూర్తిగా శక్తి లేదని అర్థం. మన జీవితంలో సాధ్యమంత వరకు యాక్షన్ పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి, రియాక్షన్ తగ్గించుకుంటూ ఉండాలి, వాడు యోగి అవుతాడు. జపం యొక్క ప్రయోజనం ఏంటంటే, అసలు జపం యొక్క ప్రయోజనం ఏంటంటే, ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, జపం అంటే మీరు నిరంతరం జపం చేస్తుంటే జపం ధ్యానానికి జీట్ చేస్తుంది. అయితే జపం చేసేటప్పుడు మనస్సు అక్కడ ఉండాలి. ఒక జపం చేసేటప్పుడే కాదు, మనం ఏ పని చేస్తే ఇంటికాడే వంటలు కూర వండుతున్నాం అనుకోండి, కూర ఉండే చోట మనస్సు ఉండాలి. అక్కడ మనస్సు ఉండాలనుకోండి, ఆ కూర తగలడిపోదు. మనకి ఎంతసేపు మన మనస్సు ఫలం మీద ఉంటుంది, కానీ అది చేసేటప్పుడు పని చేసేటప్పుడు దాని మీద ఉండదు. జ్ఞాపకం పెట్టుకోండి, మనకి ఇప్పుడు మీకు ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, వాడికి 90 మార్కులు వచ్చాయనుకోండి, వాడు సంతోషిస్తాడు, 90 మార్కులు వచ్చాయని సంతోషిస్తాడు. అది చదివేటప్పుడు కూడా అంత సంతోషం ఉండాలి, 90 మార్కులు వచ్చిన రోజున సంతోషం కాదు, వాడు వచ్చినప్పుడు సంతోషం, అప్పుడు ఎంత ఆ రోజున ఎంత సంతోషం ఉన్నప్పుడు చదివేటప్పుడు కూడా అది ప్రెజర్ ఇవ్వాలి వాడికి. అంతే సంతోషం ఇస్తే అది నిజమైన చదువు వాడు తగిరవడు. వాడి మానసిక పరిస్థితి అంటే వాడు యోగి అవుతాడు. ఏదో వస్తున్నా ఎప్పుడు వస్తున్నాడు, ఇప్పుడు మన చేతిలో ఉన్న పని మనకు సంతోషాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, శాంతిని. వాడు చేస్తున్న పనిలో శాంతి ఇవ్వాలి. మనం చేస్తున్న పని మనకు సంతోషం ఇవ్వదనుకోండి, మనం తొందరగా తయారైపోతాం. తర్వాత ఎంతకాలం చేయగలం? ఒక 10 నిమిషాలు లాంఛనం కోసం ఎంతకాలం పని చేయగలం? హృదయపూర్వకంగా అంకిత భావంతో అర్పణ భావంతో చేయగలగం, లాంఛనం కోసం ఎంతకాలం చేయగలం? అంటే మనం యాంత్రికంగా పని చేయకూడదు. అంచేత మనం ఇక్కడ భగవం ఇక్కడ చెప్పిన నేర్చుకోవాల్సిన ఏంటంటే, పని ఎవరితో ఎవరితో మాట్లాడేటప్పుడు అక్కడ మనసుని పెట్టి డెడికేటెడ్గా డివోటెడ్గా మాట్లాడాలి, కానీ యాంత్రికంగా మాట్లాడకూడదు. మనం పదవులను మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేము. ఏం చేయండి, వాడు అంతర్యామి అంతటా ఉన్నాడు, మూడోపలు ఉన్నాడు, నాలోపలు ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఈ శరీరం లేకపోయినా ఉంటాడు, నా శరీరం లేకపోయినా ఉంటాడు, కనిపిస్తున్న సృష్టి లేకపోయినా ఉంటాడు, ఉన్నాడు, అంతటా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, వాస్తవంగా ఉన్నాడు, సత్యంగా ఉన్నాడు. అసలు నారాయణ ఎక్కడికి తీసుకెళ్ళమని వేదం చెప్పింది? నారాయణ కంటే విష్ణువు గొప్పవాడు, విష్ణువు కంటే విష్ణువు శివుడి కంటే విష్ణువు గొప్పవాడు, విష్ణువు కంటే శివుడు గొప్ప ఇది ఎక్కడ ఇక్కడ అంటే, దాన్ని బట్టి మన మనసు ఎంత చిన్న చిన్న మనసులో అయిపోయినా మనకు తెలుస్తుంది. అసలు మన భక్తుల్లో వ్యక్తి భావం తొలగించుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ నిజమేనా? నీకు మనసు ఉంది, నాకు మనస్సు ఉంది, నేను వ్యక్తి, నేనేదో తాదాక్ష్యం పొందుతున్నాను, ఏదో వస్తువుతో తాదాక్ష్యం పొందుతున్నాను, మీకంటే నేను ఎక్కువ అనుకుంటున్నాను, నాకంటే మీరు ఎక్కువ అనుకుంటున్నారు. గారి నిద్రలో ఎక్కువ తక్కువలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. ఏం చెప్పి నాకు వ్యక్తి భావం లేదు. జ్ఞాపకం పెట్టుకోండి, గారి నిద్రలో వాడు ఎక్కువ ఇంకోడు తక్కువ అని అనుకోడు ఎవడని. ఏం చెప్పి వ్యక్తి భావం లేదు. ఆ వ్యక్తి భావం దొంగనే వచ్చాక ఇవన్నీ కల్పిస్తున్నాను, దొంగనే వచ్చాక దేహాభిమానం వచ్చాక ఇవన్నీ కల్పిస్తాను. కానీ గారి నిద్రలో వాడు నేను శివభక్తుని లేకపోతే విష్ణు భక్తుని లేకపోతే వ్యక్తి భావన వాడుకుని ఇండివిజువల్గా ఎక్కడ లేదు, ఎక్కడ లేదు, గారి నిద్రలో లేదు. అంటే మనం ఏదైతే నేను నేను అనుకుంటున్నామో అది నిజం కాదు. ఏదైతే మనం నేను నేను అనుకుంటున్నామో అది అహంభావన. మనం మాట్లాడే మాటలు జ్ఞానపరంగా మాట్లాడే మాటలు తక్కువ ఉంటాయి, అహంభావంతో అసూయతో మాట్లాడే మాటలు ఎక్కువ ఉంటాయి. మన జాగ్రత్తగా మన మాటలు మనం వాచ్ చేసుకుంటుంటే, మనం మాట్లాడే మాటలు వాచ్ చేసుకుంటుంటే, మనం ఎవడో ఎవరిని ఇతరులను విమర్శించక్కర్లేదు, మనల్ని మనం వాచ్ చేసుకుంటుంటే మన అహంభావంతో మాట్లాడే మాటలు చాలా ఎక్కువ ఉంటాయి, అసూయతో మాట్లాడే మాటలు కూడా ఎక్కువ ఉంటాయి, జ్ఞానపరంగా మాట్లాడే మాటలు చాలా తక్కువగా ఉంటాయి. జ్ఞానపరంగా మాట్లాడే మాట ఇతరులకు శాంతి కలగజేస్తుంది. అజ్ఞానపరంగా, అహంభావన పరంగా, అసూయపరంగా మాట్లాడుతుంటే ఇతరులు దానివల్ల ఏమి శాంతి కలుగుతుంది? వాడికి శాంతి లేదు, వీడికి శాంతి. శివుడు ఉన్నాడా, విష్ణువు ఉన్నాడా అని భగవాన్ ఒకరు అడిగారు. ఈ శుభం ఉందా అని అడిగారు. నీ పేరు శుభం అనుకో, శుభం ఉందా అని. ఉంది శుభం అని, నా పేరు శుభం అంటే నేను శుభం లేకపోతాను అంటే అన్నారు. నువ్వు శుభం అని ఇవే ఉన్నప్పుడు దేవుడు విష్ణువు లేకుండా ఎలా ఉంటాడు, శివుడు లేకుండా ఎలా ఉంటాడు అన్నారు. శుభం అని ఊపి నువ్వు శుభం ఇవే ఉన్నప్పుడు శివుడు లేకుండా ఎలా ఉంటాడు, విష్ణువు లేకుండా ఎలా ఉంటాడు, నువ్వు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నిజం తినడము వాళ్ళు కూడా అంచనేది. మనస్సు ఏకాగ్ర అయ్యకొలిగి మనస్సు ఉపసంహరించబడుతుంది. మనస్సును ఉపసంహరించాలి అంటే మనస్సు బాహ్యముఖానికి వెళ్లకుండా మనస్సు అంతర్ముఖం అవడానికి, దానికి అంతర్దృష్టి కలగటానికి, లోచూపు కలగటానికి జపం సహకరిస్తుంది. ముందుకి ఏకాగ్రతకు కూడా జపం సహకరిస్తుంది. అయితే నువ్వు చేస్తున్న మంత్రమే నీ మనస్సు ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. నువ్వు ఏ దేవతనైతే ఆరాధిస్తున్నావో ఆ దేవత మీద నీకు నిష్ఠ ఉండాలి, గౌరవం ఉండాలి. మనకందరికీ జ్ఞానం రాకపోవడానికి కారణం గర్వమేనా? సాధన చేస్తున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, మనక మనకి ఎవరికి ఇంకా ఆత్మజ్ఞానం కలగకపోవడానికి కారణం అంటే గర్వం. ఇప్పుడు మనకు కావలసిన భక్తి కదా, నా అహంకారం ఎంత దూరం వ్యాపిస్తాను, లేకపోతే నా అజ్ఞానం ఎంత దూరం వ్యాపిస్తాను. మనం కోరుకునేది అహంకారం వ్యాపించాలి, అజ్ఞానం వ్యాపించాలి. ఈ వ్యాపింపజేసేది ఒక జ్ఞానాన్నే లేదా అజ్ఞానాన్నే? పూర్వజన్మ సిద్ధాంతం మన హిందూ మతం, బౌద్ధ మతం కూడా గట్టిగా అంగీకరించింది. పూర్వజన్మ సిద్ధాంతం ఇంకేంటే మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. మన పూర్వ శరీరాలు మనకు కనపడకపోయినా ఆ సంస్కారాన్ని బట్టి మనం జీవిస్తూ ఉంటాం. ఏ దేవతను ఆరాధిస్తున్నావో అది నీకు ఎంత ఇష్టం, ఇతరులు ఆరాధించే దేవతలు కూడా వాళ్ళకు కూడా అంత ఇష్టం అనుకోవాలి. ఆ మాత్రం సహనం లేకపోతే మనిషికి బాగుపడాలంటే ధైర్యం ఒకటే సరిపోదు, ధైర్యంతో పాటు సహనం కూడా ఉండాలి. ఒకటి ధైర్యం సరిపోదు, ధైర్యంతో పాటు సహనం ఉన్నవాడే వారికి భౌతికమైనా భౌతికంగానైనా ఆధ్యాత్మికంగానైనా పురోగతి ఉంటాడు. ఒక ధైర్యం సరిపోదు, సహనం కూడా ఉండాలి. టాలరెన్స్, టాలరెన్స్, టాలరెన్స్ అంటే మీరు పల్లానికి వెళ్ళినట్టు జ్ఞానం కూడా సహనం ఉన్నవాడిని వారు ఇస్తారు. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు బంగారం, నిజమైన బంగారం మన హృదయంలోనూ ఉంది, నిజమైన బంగారం మన హృదయంలోనూ ఉంది, కానీ దగ్గర తాళం చెవి లేదు. మీ దగ్గర తాళం చెవి లేదు, ఇది ఓపెన్ చేసుకోవడానికి ఆ తాళం చెయ్యి ఏకాగ్రత. మన ఇంటి దగ్గర పెట్టిలో బంగారం ఉంది, ఆ పెట్టి ఓపెన్ చేసుకోవడానికి మనకు తాళం చెవి లేదు, ఉన్న ప్రయోజనం ఏంటి? అలాగే మన హృదయంలో ఎంత బంగారం ఉన్నా తాళం ఏకాగ్రత తాళం చెయ్యి లేకపోతే ఓపెన్ చేసుకోలేము, ఉన్న ప్రయోజనం లేదు. ఉండరైతే మనం తెలియకపోతే తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. నిజమైన బంగారం మన హృదయంలోనూ ఉంది. అందుకే కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు ఇంట్లో బంగారం ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగదు, మనసు బంగారం అయితే వాడికి ఆత్మజ్ఞానం కలగదు. అది విష్ణు సహస్రనామం వల్ల ఒక మాట వస్తుంది, మహామనాహ. ఎవరో భగవంతుడు గొప్ప మనస్సు గలవాడటండి, పెద్ద మనస్సు గలవాడటండి, గొప్ప మనస్సు గలవాడటండి, ఉదాత్తమైన మనస్సు గలవాడటండి, పెద్ద మనస్సు గలవాడటండి. అటువంటి పెద్ద మనస్సు, గొప్ప మనస్సు, ఉదాత్తమైన మనస్సు, హద్దులు అయినటువంటి మనస్సు, సరిహద్దులు అయినటువంటి ఆ మనస్సు, ఆ గొప్ప మనస్సు, మహామనాహ అని చెప్తారు భగవంతుని. అంటే గొప్ప మనస్సు ఉన్నవాడికి అటువంటి మనస్సు సంపాదించినప్పుడే మనకు ఆయన స్వరూపం మనకి ఇస్తాడు. వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన ఆలోచనలు అవి మనకు ఉపయోగపడవు. కొన్ని కొన్ని తలంపులు మనకి ఇవి ఎటువంటి వస్తాయంటే మనకు ఉపయోగపడవు, కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. అటువంటి ఉపయోగం లేని తలంపులు, యూస్లెస్ థాట్స్, అవి రాకుండా జపం నిన్ను కాపాడు. నీకు ఉపయోగం లేని తలంపులు రాకుండా జపం నిన్ను రక్షిస్తుంది, జపం నిన్ను కాపాడు. ఈ వ్యక్తిత్వాలన్నీ ఇవన్నీ కూడా నిజం అనుకోకుండా ఇవన్నీ 70% నూటి మూడు పళ్ళు అసత్యం. మన హృదయంలో మన గాఢ నిద్రలు ఎక్కడ ఉన్నాం? మన గాఢ నిద్రలు ఎక్కడ ఉన్నాయి? మన హృదయంలో మనం ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? అది నిజమైన వ్యక్తిత్వం. అక్కడికి వెళ్తేనే మనకు నిజమైతే తెలుస్తుంది అది వ్యక్తిత్వం అంటే అది అది అది. స్వామి వివేకానంద తన చోట అంటాడు, జరిగిన ఇండివిజువాలిటీ, జరిగిన ఇండివిజువల్, ఈ ఎక్సెప్ట్ ఇన్ ఇన్ఫినిట్, ఎక్సెప్ట్ ఇన్ రియాలిటీ. జరిగిన ఇండివిజువాలిటీ, జరిగిన ఇండివిజువాలిటీ, ఎక్సెప్ట్ ఇన్ రియాలిటీ, ఎక్సెప్ట్ ఇన్ ఇన్ఫినిట్. అక్కడ చేరుకోవాల్సిందే. అంటే ఇప్పుడు మనకున్నటువంటి ఈ వ్యక్తి ఇవన్నీ దొంగలైన చుట్టూ మన వ్యక్తిగతమైన నేను, ఈ ఫాల్స్ ఐ, ఆర్టిఫిషియల్ ఐ. అది ఆయన చెప్తాడు, మీరు బుడగను చూడకండి, కెరటాలను చూడకండి, ఉరుగును చూడకండి, అన్నీ నీళ్ళే. నీళ్ళే మీకు కెరటం కింద మారింది, నీళ్ళే మీకు బుడక కింద మారింది, నీళ్ళే మీకు మిరుక్కింది మారింది. ఉరుగులోనూ నీరే చూడండి, బుడగలోనూ నీరే చూడండి, కెరటంలో కూడా నీరే చూడండి, కెరటాన్ని చూడకండి, కెరటంలో కూడా కెరటంలోనే నీరుని చూడండి, బుడగను చూడకండి, బుడగలోనే నీరుని చూడండి. అప్పుడు మీకు దుఃఖ కారణం ఉండదు. పరమాత్మ నామరూపాలు ఉండొచ్చు, కానీ నామరూపాలకి పరిమితమే లేదు. బుడగలో నీరుంది, కానీ నీరు బుడక్క పరిమితమే లేదు. ఇప్పుడు బుడగ పగిలిపోయిందనుకోండి అది ఏమవ్వదు, నీరు అవుతుంది. ఆ బుడగ ఎక్కడి నుంచి వచ్చింది? నీటిలోంచి వచ్చింది. ఎక్కడుందో నీటిలోనే ఉంది. ఒకవేళ బుడగ పగిలిపోయిందనుకోండి నీరు అవుతుంది. నీ దొంగనైనా పగిలిపోతే ఏమవ్వదు, నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. నీ స్వరూపాన్ని పొందుతాం. గాంధీ గారికి స్వార్థం ఉంది, మనకి స్వార్థం ఉంది, పేదలేం చెప్పని స్వార్థం. మహాత్మా గాంధీ గారికి స్వార్థం ఉంది, మనకి స్వార్థం ఉంది. ఆ స్వార్థంలో తేడా ఏం చెప్పండి? మన స్వార్థం మన కుటుంబానికి పరిమితం, ఆయన స్వార్థం లోకానికి పరిమితం. వాడి స్వార్థంలో ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతే. అలా గాంధీ గారికి స్వార్థం ఉంది, స్వార్థం ఎక్కడ? లోకం అంతా ఆయనది. నువ్వెవడు ఇద్దరు ముగ్గురు నావాడు అనుకుంటున్నావు, ఆయన లోకం అంతా నాది అనుకుంటున్నాడు. అంటే ఆయన స్వార్థం లోకానికి పరిమితం అయింది, మన స్వార్థం ఇక్కడ ఇద్దరికి ముగ్గురికి పరిమితం. అంటే నీ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కోసం ఎలా కష్టపడి పనిచేస్తున్నావో, ఈ లోకం కోసం ఎలా పనిచేసాడు, అందుకే మహాత్ముడు గారు. అందుకంటే ఏమిటి అంటే పనిచేసే విశాలమైన పనిచేసే పరిధి పద్ధతి, ఆ పనిచేసే పరిధి విశాలమయ్యే పరిధి బుడగ పగిలిపోదు. బుడగ పగిలిపోతే నష్టం ఏంటి? నీరు అంటే కొంతమంది చెప్తుంటారు ధ్యానం కంటే జపం కంటే సేవ గొప్పది, నిష్కామ కర్మ తీసుకొస్తుంది. ధ్యానం చేయటం వల్ల, జపం చేయటం వల్ల, విచారణ చేయటం వల్ల ఏ గమ్యాన్ని పొందుతావు, స్వార్థం లేకుండా పని చేయటం వల్ల కూడా అదే గమ్యాన్ని పొందుతావు. ఎప్పుడు కూడా మీరు ధ్యానం చేయాలనుకున్నప్పుడు వెంటనే ధ్యానం ప్రారంభించకూడదు, ముందు జపం చేయాలి. జపం చేసిన తర్వాత కొంతకాలం, కొంతసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు జపం చేశాక మైండ్ ప్రిపేర్ అవుతుంది. మైండ్ ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు ధ్యానం చేయాలి. అప్పుడు ధ్యానం, జపమే ధ్యానానికి దారితీస్తుంది. సాంస్క్రిట్ లో శ్లోకం ఉంది, ఏ వాంఛ లేని వాడికి, ఏ కోరిక లేని వాడికి సృష్టి అంతా గడ్డి పరకతోడు సమానంగా కనిపిస్తున్నారు. ఏ వాంఛ లేని వాడికి, ఏ కోరిక లేని వాడికి, యావత్ ఈ లోకం అంతా కూడా గడ్డి పరకతోడు సమానంగా వాడికి కనిపిస్తున్నారు. అంటే నువ్వు పని కూడా కృత్రిమంగా చేయకు, గుర్తింపుల కోసం చేయదు. చాలా మంది పని గుర్తింపుల కోసం చేస్తారు. అది మన ఇండియాలో చాలా ఈ చెడ్డ అలవాటు ఉంది. మన ఇండియాలో మనం 10 మంది పొలంలో మనుషులు పెడితే యజమాని దగ్గర లేకపోతే చేయరు. అసలు పెళ్లి దగ్గర వడ్డనే సరిగ్గా చేయరు, యజమాని లేకపోతే కొంతమంది వడ్డని కూడా సరిగ్గా చేయరు. ఇంకా మన గుర్తింపులు అలవాటు పడిపోయి కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు గుర్తింపు అక్కర్లేదు. వాడు పనే చేసుకెళ్ళిపోవడం, పనే దేవుడు, వాళ్ళకి పని దేవుడు, చూసుకెళ్ళిపోతారు. ఒకసారి ఇంద్రండి మన ఇంటికాడ తాళం పెట్టి ఇంటి యజమానం కోసం వాడికి వెళ్ళిపోయారు. మీరు చెప్పారు మేము మధ్యాహ్నం 3 దాకా రాండి, మీకు మంచి రావాలంటే అక్కడ ఉన్నాయి, టీ ఏమో మీరు మధ్యాహ్నం టీ తీసుకుంటారని ఫ్లాస్కులో పెట్టాం, ఒకవేళ మీ ఇంటికెళ్ళి ఏమైనా కంగారు పడతారని నేను లోపల లోపల పెట్టి బయట తాళం వేసి అక్కడ సిటీలో పనులు వెళ్ళిపోయారు. వాళ్ళ ఆవరణ అద్దంలోంచి వాళ్ళ ఆవరణ కనిపిస్తాం, అంటే వాళ్ళ దుడ్డి. ఆ దుడ్డులో ఎవరు 4 మనుషులు పెట్టారు. ఆశ్చర్యం వేసింది, వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, శుభ్రంగా వాళ్ళకి ఏ పని అయితే వాళ్ళకి ఏ పని అయితే అప్పగించారు, వాళ్ళకు వాళ్ళు ఏ పని అయితే పురమాయించారో కేటాయించారో ఆ పని ఏమీ బద్దగించకుండా ఆ పని పూర్తి చేసి యజమాని ఇక్కడ రాకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇండియాలో అలా పని చేసే వాళ్ళు ఎంతమంది చెప్పండి. ఇప్పుడు దేశం బాగుపడటానికి అన్నదారులు ఏమి లేవు. నేనేదో ఇబ్బంది తెస్తేస్తాను, నేనేదో ఇబ్బంది తెస్తాను, నీకు జ్ఞానం వచ్చేస్తాను అంటే అన్నదారులు ఏమి లేదు. జ్ఞానానికి కూడా కష్టపడవలసిందే, దానికి ముందు నేను చెల్లించవలసిందే. నేను చీర కొనుక్కున్నప్పుడు ఆ చీర విలువ నేను చెల్లించాలి 100 రూపాయలు 50 రూపాయలు. అలాగే నీ అహంకారాన్ని, నీ అహంభావం, నీ వ్యక్తిభావం, నీ దేహాభిమానాన్ని, నీకు మోక్షం కావాలంటే బలి చేయవలసింది. అక్కడ నా దేహాభిమానం పోకూడదు, నాకు మోక్షం వచ్చేయాలి. విభూతి రాసుకుంటాను, నీకు విభూతి రాసుకుంటే దేహాభిమానం పోతే మోక్షం వస్తుంది. అయితే నీ విభూతి రాసుకునేంత మాత్రం చదివి నీకు మోక్షం ఇచ్చేస్తే మనిషికి అందరూ ఏమిటో మోక్షం రావడానికి కష్టపడి దేశం బాగుపడాలన్నా, నువ్వు భౌతికంగా అభివృద్ధి పొందాలన్నా, లేకపోతే ఆధ్యాత్మికంగా అభివృద్ధి పడాలన్నా అడ్డదారులు ఏమి లేదు. విభూతి రాసుకుంటే నీకు వచ్చేస్తే మోక్షం అనుకోకు. అదే మన సాంప్రదాయాన్ని బట్టి విభూతి రాస్తే అందరూ పొరపాటు ఏమి అదిగా నేను చెప్పి దాంతో మాత్రం చదివి వచ్చేస్తాను అనుకోకు. ఒక నూనె నేను చెల్లించవలసిందే. నా 100 రూపాయలు జేబులో నేను తీయను, ఆ చీర నాకు కావాలంటే ఎలా వస్తుంది? మన సిద్ధాంతం ఎలా ఉంటుంది అంటే భగవాన్ చెప్తూ ఉంటారు, కంచంలో అన్నం తగడకూడదు, మా అబ్బాయి మటుకి దుడ్డులా ఉండాలి. మా కంచంలో ఉన్నటి అన్నం మటుకి తగడకూడదు, మా అబ్బాయి మటుకి దుడ్డులా ఉండాలి. నా అజ్ఞానం పోకూడదు, నాకు మోక్షం వచ్చేది. అసలు నువ్వు పనికి జ్ఞానానికి విరోధం లేదు, పనికి జ్ఞానానికి విరోధం లేదు. నువ్వు చేసుకునే పని కృత్రిమంగా చేయకు, న్యాచురల్గా చేసుకోను, గుర్తింపుల కోసం చేయకు. ఒకవేళ గుర్తింపుల కోసం చేస్తామనుకో, నీకు గుర్తింపులు వస్తాయి, చిత్తశుద్ధి కలగదు, చిత్తశుద్ధి లేకపోతే నీకు మోక్షం రాదు. మన ప్రవర్తన ఎలా ఉంటే ఈశ్వరానుగ్రహానికి పాత్రలు అవుతామో అలాగే మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. అదే సాధన. సాధన అంటే అది మన దారి మధ్యలో మనకు కాని లోకంతో, సమాజంతో, శరీరంతో, దేవతలతో, లేకపోతే రాబోయే జన్మలు, పూర్వజన్మలు, పరజన్మలు, మిగతా అన్ని మనకు కాని అన్ని విషయాల నుంచి దారి నిద్రలో విడిపోతాం. కానీ మనం అక్కడ ఉన్నాం లేదా? ఉన్నాం. అది సహజమైన స్థితి. అయితే అది తెలియకుండా ఉన్నాం. దారి నిద్రలో ఎలా ఉన్నాం? తెలియకుండా ఉన్నాం. ఉన్నాం, సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి దేహం వల్ల, ఇంద్రియాల వల్ల సుఖం వస్తామని మనం అనుకుంటాం. మరి గారి నిద్రలో మీకు దేహానికి సంబంధించిన విషయం కానీ, ఇంద్రియానికి సంబంధించిన స్పర్శలు కానీ ఏమీ లేవు. ఏమి లేవు కాక నువ్వు సుఖంగా ఉన్నావా లేదా దుఃఖంగా ఉన్నావా? అక్కడ సుఖంగా ఉన్నావు. ఏం చేత నువ్వు నీవుగా ఉన్నావు కాబట్టి. ఇప్పుడు ఎలా ఉన్నావు? దేహంగా ఉన్నావు. ఎలా ఉన్నావు? దేహంగా ఉన్నావు, మనస్సుగా ఉన్నావు, అహంకారంగా ఉన్నావు. గారి నిద్రలో దేహంగా లేవు, మనస్సుగా లేవు, అహంకారంగా లేవు. ఎలా ఉన్నావు? మనం మనంగా ఉన్నాం. కానీ ఉన్నాం, కానీ ఉన్నామని తెలియటం లేదు. కానీ ఉన్నాం అక్కడ, కానీ ఉన్నామని తెలియదు. ఆ ఉన్నామని తెలుసుకునే స్థితి మనం సాధించడం, అదే సాధన. గాఢ నిద్రలో సుఖం ఉంది, గాఢ నిద్రలో సుఖం ఉంది, కానీ అక్కడ ఇరుక లేదు. జాగ్రత్త అవస్థలో ఇరుక ఉంది, ఇక్కడ సుఖం లేదు. ఇక్కడ ఉన్నది అక్కడ లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ లేదు. గాఢ నిద్రలో ఉన్న సుఖం, గాఢ నిద్రలో ఉన్న శాంతి, జాగ్రత్త అవస్థలో ఉన్న ఇరుక ఒకేసారి సైమల్టేనియస్గా నువ్వు అనుభవిస్తే అది అది నిర్వాణ స్థితి, అదే మోక్షం, అదే శాంతి, అదే స్వర్గరాజ్యం, అదే పునర్జన్మలేని స్థితి. లోపబుద్ధితోటి నామబుద్ధితోటి పనిచేస్తే మనకు జ్ఞానోదయం కలగదు. మన రూపాన్ని మర్చిపోయి, మన పేరుని మర్చిపోయి పని పని కోసం చేస్తుంటే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అనే గేటు ద్వారానే మనం మోక్షంలో ప్రవేశించగలం. జ్ఞానం అంటే పుస్తకజన్య జ్ఞానం కాదు, అది పాండిత్యం. పాండిత్యం వేరు, స్కాలర్షిప్ వేరు. ఇప్పటి మటుకు ప్రపంచంలో ఏ పండితుడికి ఆత్మజ్ఞానం కలగలేదు. జ్ఞానం తరగారు పాండిత్యం, ఎక్కడో ఆది శంకరాచార్యులు కనిపిస్తున్నారు జ్ఞానము పాండిత్యం. జ్ఞానం అంటే తెలుసుకునేది కాదు, ఉండేది. తెలుసుకునేది జ్ఞానం కాదు, ఉండేది జ్ఞానం. నువ్వు ఉండాలి ఎలాగా, ఏదైతే సత్యముగా ఉందో, ఏదైతే చైతన్యముగా ఉందో, ఆ చైతన్యంగా ఉండగలగాలి. రాజగోపాలాచారి అన్నాడు, భగవద్గీత రోజు కండగా పట్టి ఆ 18వ అధ్యాయం రోజు కండసారంటే రికార్డులు ఉన్నాయి. అలా నీకు జ్ఞానం కలగదు. ఆ 18వ అధ్యాయం మీరు చదవచ్చు, నోటికి రావచ్చు, అలా జ్ఞానం కలుగుతున్నాయి అనుకోకుండా, అలా శాంతి కలుగుతున్నాయి అనుకోకండి. అసలు భగవద్గీతలో చెప్పింది మీరు అర్థం చేసుకుని, ఆ జీర్ణం చేసుకుని, దాన్ని ఆచరించే శక్తిని సంపాదించండి, ఆచరించండి, అప్పుడు మీకు మోక్షం కలుగుతుంది. అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని దాన్ని ఆచరించండి, ఆచరించింది మీకు అనుభవంలోకి వస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంతేకాని మమ్మల్ని బైకాట్ చేసే వల్ల మీకు ఆత్మజ్ఞానం కలగదు. ఇతరులకు నువ్వు ఎంత సహకారం చేయగలిగితే అంతవరకు సహకారం చెయ్యి. దానివల్ల నీకు రెండు లాభాలు. నువ్వు లాభం, వారికి నువ్వు భౌతికంగా ఏదోసారి నీ సహకారం ఉంటుంది, నువ్వు పవిత్రుడు అవుతావు. రెండు లాభాలు, వాడికి ఎంతో కొంత వాడికి సహకారం ఉంటుంది భౌతికంగా. ఆధ్యాత్మిక నీకు లాభం ఏంటంటే నువ్వు పవిత్రుడు అవుతావు. పవిత్రుడు కాని వారికి ఆత్మానుభవం కలగదు. అంటే లోపల ఉన్న చైతన్యం ఎంత పవిత్రమైందో, ఎంత నిప్పు లాంటిదో, ఎంత పవిత్రమైందో, అంత పవిత్రత నీకు వస్తేనే కానీ దాని తాలూ కాదు నీకు అందదు. ఆ చేతికి నీ చేతికి అందదు, ఎంత సమీపంలో ఉన్నా సరే. అది ఒక ఉపనిషత్తు చెబుతున్నది, దగ్గరగా దగ్గరగా ఉన్నది దూరముగా ఉండదు. ఈ లోపల ఉన్న వస్తుంది దగ్గరగా ఉంది, దగ్గరగా ఉందంటే దగ్గరగా ఉంది, దూరంగా ఉందంటే దూరం. తెలిసిన వాడికి దగ్గరగా ఉంది, తెలియని వాడికి దూరముగా ఉన్నది. కూలివాళ్ళకి మోక్షమా అన్నాడు. కూలివాళ్ళంటే పని చేసేవాళ్ళని కదా అక్కడ అర్థం. అంటే ప్రతి ఫలాపేక్ష లేకుండా కొన్ని ఏ పని చేయడు, కేవలం ఫలాపేక్ష దృష్టిలో పెట్టుకున్న ప్రతి మనిషి కూలివాడు. మనం కూడా కూలివాడు, పొలాల్లో పనిచేసేవాడు కదా, మనం కూడా కూలివాడు. ఈ కూలివాళ్ళకి మోక్షం ఏంటన్నాడు కృష్ణుడి గీతలో. కేవలము కర్మఫలం మీద అపేక్ష పెట్టుకుని పనిచేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు అందరూ కూలివాడే. వాళ్ళకి జ్ఞానం ఏంటి, వాళ్ళకి శాంతి ఏంటి, వాళ్ళకి వాళ్ళకే వైకుంఠం, వాళ్ళకే బ్రాహ్మీ స్థితి అన్నాడు భగవంతుడి గీతలో. అసలు ఇంకోటి భగవంతుడు చెప్పిన మాట మీద మనకు ప్రమాణ బుద్ధి ఉంటే అప్పుడు కొంచెం పొగరబోతానని మనకు తగ్గుతుంది. అసలు గౌరవం భగవంతుడు చెప్పిన మాట మీద మనకు గౌరవం ఉందా అసలు? ఆ గౌరవం ఉంటే కదా మనసు పలచబడేది. అంటే నీ మనస్సు ఇప్పుడు ఎక్కడ చోట ఉంటాను కదా, అలా హృదయంలో నిలబెట్టి ఉంచి ఉంచితే ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే వెలుగు ఉందో, ఎక్కడైతే నీ కంట్రోలర్ ఉన్నాడో, వాడు ఎంత సహజంగా ఉంటున్నాడో, నీ కంట్రోలర్ నీ హృదయంలో ఎంత సహజంగా ఉంటున్నాడో, ఈ మనస్సును కూడా అక్కడ నిలబెట్టి అన్యాచురల్గా కాకుండా అబ్నార్మల్గా కదా, న్యాచురల్గా నార్మల్గా అతి సహజంగా మనం చుట్టాల ఇంటికాడ ఎలా ఉంటున్నాం అలా కాదు, మన ఇంటికాడ మనం ఎలా ఉంటున్నాం అలా ఉంచాలి మనస్సును హృదయంలో. మనం చుట్టాలు ఇంటికాడి బట్టలు సర్దుకుంటాం, ఇలా సర్దుకుంటాం, వాళ్ళకి బాగా కనిపిస్తున్నాం, వాళ్ళకి చూసుకుంటాం. అంటే మనం బాగా కనిపించకపోతే మనకి నాగరికత లేదనుకుంటారు ఏమని భయం మనకి. మనం చుట్టాలు ఇంటికిటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఏం చేద్దంటే ఒకవేళ మనం అజాగ్రత్తగా ఉంటే మన మాట పొందిగ్గా లేకపోతే మనం నాగరికత లేని మనుషులు అని వాళ్ళు అనుకుంటారేమని. నాగరికత ఈ బట్టలకైనా శరీరానికైనా, బట్టలకే పరిమితం నాగరికత. సంస్కృతి సభ్యత కేవలం బట్టలకే పరిమితం. అంటే నీ బంధువుల ఇంటికాడ నువ్వు ఎలా ఉంటున్నావు అలా కాదు, నీ బంధువుల ఇంటికాడ ఎలా ఉంటున్నావు వాళ్ళకు సహజంగా ఎలా, నీ ఇంటికాడ నువ్వు ఎంత న్యాచురల్గా ఉంటున్నావు, నీ ఇంటికాడ నువ్వు ఎంత నార్మల్గా ఉంటున్నావు, నీ మనస్సు హృదయంలో ఎక్కడైతే అంతర్యాం ఉన్నాడు, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడు, నీ కంట్రోల్ ఎక్కడైనా ఎంత సహజంగా అక్కడ లోపల ఉన్నాడో, నీ మనస్సు కూడా అంత సహజంగా అక్కడ ఉండగలిగితే అది అంతమవుతుంది. నేను అప్పుడప్పుడు జపం చేస్తున్నాను, నవ్వని జన్మ అప్పుడప్పుడు చేస్తున్నాను, ఎప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు జపం చేస్తున్నానంటే భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు జపం చెయ్యొచ్చు, జపం చేస్తున్నారు, అయితే యాంత్రికంగా చేయకూడదు. మంత్రం చేసినప్పుడు నువ్వు భక్తిగా చెయ్యాలి, శ్రద్ధగా చెయ్యాలి. మన మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తాడనుకోని చారేసి పెట్టినా పర్లేదు, భక్తిగా పెట్టాలి. అతను పెట్టే వస్తువు కాదు, అచ్చిపండి పెట్టువు, లేకపోతే చారులు చారు అన్నం పెట్టినా పర్లేదు. పెట్టిది ఎలా ఉండాలి, అక్కడ మనస్సు ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆప్యాయతం ఉండాలి. నువ్వు ఏ పని చేసినా యాంత్రికంగా చేయదు, మైండ్ అక్కడ ఉండాలి. అంటే నువ్వు చేసి మంత్రం మంత్రం చేస్తున్నావు, మంత్రం అంటే మంత్రమే కదా, పని మీద కూడా మైండ్ అక్కడ ఉండాలి. మైండ్ అక్కడ ఉండాలి, మనస్సును బాగు చేసుకోవడానికే కదా ఈ తిప్పలన్నీ కూడా. మనోనిగ్రహం లేకుండా ఏమి సాధించలేదు. ఈ జపం ఎందుకు చేస్తున్నావు, మనోనిగ్రహం కోసం. మరి మైండ్ అక్కడ లేకపోతే నీకు మనోనిగ్రహం ఎలా వస్తుంది? కామక్రోధాలు మనోనిగ్రహం లేని వాడు కామక్రోధాల నుంచి విడుదల పొందలేడు, రాజదేశాల నుంచి విడుదల పొందలేడు, భయం నుంచి కూడా విడుదల పొందలేడు. ఈ భయానికి కారణం ఏంటి? వారేమనుకుంటున్నారు, వీరేమనుకుంటున్నారని. చాలామంది ఎందుకు భయం వస్తుందంటే వారేమని అనుకుంటారని, వారు అనుకునేది వారు అహంకారం అనుకుంటారు, మీరు అనుకునేది కూడా మీరు అహంకారం, నీకు భయం ఏంటి? కాదండి, ఎవరు అనుకుంటారు, వారు అనుకునేది ఏంటి, వారు అహంకారం అనుకుంటుంది, వీరు అనుకునేది ఏంటి, వీరు అహంకారం, వారు అనుకునేది వారి తలంపు, వీరు అనుకునేది వీరి తలంపు. ఈ తలంపుల మీద అహంకారం మీద సత్యం ఆధారపడి లేదు. నీ తలంపుల మీద, నీ అజ్ఞానం మీద, నీ పొగరమతమైన సత్యం ఆధారపడి లేదు. భగవాన్ చెప్తూ ఉంటారు, ఆ తెర మీద రూపాలు వస్తుంటాయి పోతుంటాయి, నామాలు వస్తుంటాయి పోతుంటాయి, గాలి వానలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, భూకంపాలు వస్తూ ఉంటాయి, అనేక వస్తూ ఉంటాయి. ఏమి తెరని అంటుకో, ఏమి తెరని అంటుకో, సృష్టి అంటే అంతే. ఎవరో వెళ్ళిపోతే అంటే తలంపుని, ఆ తలంపుని ఆ తలం మీద ఆధారపడిందో సత్యం అని ఎవరో అనుకోవడం మీకు భయం కలుగుతుంది. ముందు విడిచిపెట్టు, అనుకునే అనుకోవటం ఏంటి, అది తలంపు. అది అనుకుని ఒకవేళ మంచి చేసినా అది నువ్వు మంచి చేసినంత మాత్రం చేత నీ మంచిని అందరూ గుర్తిస్తారనుకోకు. తర్వాత ఇంకోటి, లోకంలో చాలామంది సుగుణాన్ని కూడా దుర్గుణం, ఎవరి మనుషులు ఉన్న సుగుణాన్ని కూడా దుర్గుణంగా చూస్తారు. దానికి కారణం చెప్పండి, అసూయ. వీళ్ళు అనేక ప్రమాణం, ఎవరి మనుషులు ఉన్న సుగుణాన్ని కూడా దుర్గుణంగా చూస్తారు చాలామంది. దానికి కారణం అసూయ. అసూయ వాళ్ళు, అసూయ ఉన్న వాళ్ళకి ఏ తలంపు వచ్చిందో ఆ తలంపు నీకు ప్రమాణమా? దాన్ని బట్టి నీకు భయపడటమా? దాన్ని బట్టి నీ బాడీని వీకెన్ చేసుకోవటమా? అసలు మైండ్ యొక్క స్ట్రెంగ్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ దూరం అవ్వటమా? ఇదే నీ సాధన? ఎవడో అనుకున్నాడా, వాడికి అసూయ నుంచి బయట వచ్చాడు అనుకున్నవాడు, లేదా అజ్ఞానం నుంచి బయటకు వచ్చాడా, వాడు ఏది అనుకుంటే దాన్ని బట్టి నువ్వు భయపడటమా? ఇది నీ సాధన. అంటే సబ్జెక్ట్ విడిచిపెట్టకూడదు, మనం ఆలోచన విడిచిపెట్టకూడదు, సబ్జెక్ట్ విడిచిపెట్టకూడదు. నువ్వు ఏదో నాలుగు మాట్లాడితే ఉంటుంది, మీ ఆలోచన స్థాయి పెరగాలి, మీ వివేకం పెరగాలి. అందుకని మీ అజ్ఞానం పెరిగేలా మీ మాట్లాడి ప్రవచనం ఎందుకంటే జ్ఞాన ప్రవచనం కదా, అజ్ఞాన ప్రవచనం. ఇక ఇంతకీ ఏంటంటే, మీరు యాంత్రికంగా చేయొద్దు, శ్రద్ధగా చేయండి. శ్రద్ధ వన్ లభతే జ్ఞానం. భగవంతుడు చెప్తాడు, శ్రద్ధ లేకపోతే జ్ఞానం కాదు. మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీరు తీసుకున్నారో ఆ సబ్జెక్ట్ మీద మీకు శ్రద్ధ లేకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే, మీకు శ్రద్ధ ముందు శ్రద్ధ కలగాలి, అది జ్ఞానం. అసలు కాలేజెస్లో కానీ హై స్కూల్స్లో కానీ టీచర్స్ ఏం చేయాలంటే, వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ యొక్క వైభవం గురించి ముందు చెప్పాలి. ఆ సబ్జెక్ట్ మీద ముందు వీళ్ళకి టేస్ట్ కలగాలి. ఆ సబ్జెక్ట్ మీద వాడికి ఇంట్రెస్ట్ కలిగిందనుకోండి, మీరు చదువుకోమని చెప్పక్కర్లేదు. సబ్జెక్ట్ వాడు అర్థం అవుతుంది, వాడు చదవకుండా ఉండలేడు. లింకన్ ఉంటాడు చోట, ఇతరులకి ఎవరైనా బాధ కలిగితే, ఇతరులకి ఎవరికైనా నేను సహకారం చేస్తున్నానంటే వాళ్ళ కోసం చేయటం లేదు. వాళ్ళు బాధపడుతున్నారని నా మనసు బాధపడుతుంది, నా మనసు పడే బాధలోంచి నేను బయటకు రావడం కోసం వాళ్ళకి సేవ చేస్తున్నాడు వాడు లింకన్. ఇతరులకి ఎవరికైనా నేను సేవ చేస్తున్నానంటే వాళ్ళ గురించి నేను చేయటం లేదు. అయ్యో వాళ్ళు బాధపడుతున్నారని నా మనసు బాధపడుతుంది, వాళ్ళు సఫలం అవుతున్నారని నా మనసు బాధపడుతుంది, నా మనసులో ఉన్న బాధలోంచి నేను బయటకు రావడం అంటే వాళ్ళకి సేవ చేస్తున్నాను, కానీ వాళ్ళ కోసం, వాళ్ళకి కాదు. మనకు ఎవడైనా విరోధి ఉంటాడు అనుకుని ఆ విరోధికి కూడా స్నేహితులు ఉన్నారనే సంగతి మర్చిపోకూడదు. మనకు ఎవడైనా ఒక విరోధి ఉంటాడు అనుకోండి, ఆడు ఒక్కడే అనుకోకుండా విరోధు, వాడి స్నేహితులు కూడా మీకు విరోధుల కింద తయారవుతారు. దాన్ని బట్టి మీరు ఎంత స్ట్రెంత్ సంపాదించుకుంటే వాళ్ళని ఓవర్కమ్ చేయగలరు, ఓవర్టేక్ చేయగలరు, దాన్ని బట్టి అలా అంతరం వేసుకోండి అని చెప్తాడు లింకన్. ఏమవుతుందంటే మనకు ఎవడో ఒక విరోధి ఉన్నాడు అనుకోండి, ఒక్కడే కదా అనుకుంటాం, అలా కాదు, వాడి స్నేహితులు మనకు విరోధులు అవుతారు.
అది అలా కడతాడు వాడు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నీ స్ట్రెంగ్త్ను గ్రహించుకో, అప్పుడు నువ్వు జయించేది, అప్పుడు నువ్వు జయించేది. ఒకవేళ నువ్వు దేనికోసం అయితే పోరాడుతున్నావు, ఒకవేళ పోరాటంలో ఓడిపోయావనుకో, ఓడిపోతున్నావు కూడా ఆనందాన్ని అనుభవించడం నేర్చుకో. మీకు జయం వచ్చినప్పుడు మీరు ఆనందిస్తారు, అంతేకాదు ఒక మంచి విషయం కోసం మనం పోరాడేటప్పుడు ఓడిపోతున్నా, ఓడిపోయినా ఓడిపోతున్న కూడా ఆనందాన్ని అనుభవించడం నేర్చుకో. సముద్రంలో కూడా ఎంతో సంపద ఉంది, అవి పైన ఈజీ వాడికి దొరకదు, లోపల మునిగి వాడికి దొరుకుతుంది. అలాగే జపం కూడా ఉడికి పై పైన చమత్కారానికి చేస్తే లోపల ఉన్న బ్రహ్మం దొరకదు నీకు. లోపల ఆ జపం ద్వారా నువ్వు లోపల మొలగాలయ్యా, అప్పుడు కదా నీకు ఆత్మరత్నం, ఆత్మ ముఖ్యం, ఆత్మానుభవం, ఆత్మని బంగారం దొరికేది అది కదా. అప్పుడు పై పైన ఈజీ వాడికి దొరకదు, పై పైన ఏదో రామకృష్ణ అనుకుంటున్నాను పై పైకి అనుకుంటే రాదు అయ్యా, లోపలికి మొలగాలి. నీ మనసులో మంత్రం ఉంచాలి, మంత్రం చేసేటప్పుడు ఇతర జ్ఞాపకం వస్తుందంటే మీ మనసు మంత్రం మీద లేదని అర్థం. నువ్వు లోపలికి ఎక్కడికి వెళ్తావు, నువ్వు కోసేసిన వెళ్ళవు, రంపం పెట్టి నువ్వు కోసేసిన లోపలికి వెళ్ళావు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మీ అందరి హృదయాల్లోని భగవంతుడు ఉన్నాను అని చెప్పాడు కదా, అని చెప్పాడు. వాడు నిజంగా లేడనుకోండి, నేను మీ హృదయంలో లేనని చెప్పాడు, ఆయనకి లైవ్ చెప్పవలసిన పని లేదు. అంటే మీరు ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు చూడండి, చాలా మంది వెంటనే దేవుణ్ణి చూసిన వెంటనే కళ్ళు మూసుకుంటారు. ఇలా ఆ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని చూస్తారండి, ఇలా కళ్ళు మూసుకుని ప్రార్థిస్తారు చాలామంది. ఆ మూసిన కళ్ళు ఏం చేస్తాయండి, ఆ లోపల చూపు కోసం. ఆ లోపల ఉందని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఏం చేత ఆ లోపల చూపు రావటం కోసం. అది వాళ్ళకి తెలియకపోవచ్చు, పైన లేదు అయ్యా లోపల ఉంది. మనం కూడా చూడండి, గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక్క నిమిషమైనా కళ్ళు అలా మూసుకుని ఇలా నమస్కారం పెడతాం. ఆ కళ్ళు మూసుకోవటం ఎందుకంటే ఎక్కడున్నాడు, లోపల ఉన్నాడు. అంటే మైండ్ డీప్ అయితేనే నువ్వు లోపల ఉన్న సత్యం తెలుగు, నీ మైండ్ డీప్ని అవ్వాలి. డీప్ అయితేనే లోపల ఉంటుంది ఆత్మ ముచ్చు నీకు అనుభవంలోకి వస్తుంది. అది అనుభవంలోకి రానప్పుడు నీ హృదయంలో ఉన్న ప్రయోజనం లేదు. నేను అక్కడ ఒక దేవత అనుగ్రహం చాలు మనకు జ్ఞానం కలగడం కోసం, ఒక మనిషి యొక్క అనుగ్రహం చాలు. వాళ్ళు మనకి దేవతలు ఎంతో మంది ఉన్నారు, అందరి దేవతల అనుగ్రహం అక్కడ ఒక్క దేవత అనుగ్రహం చాలు మనకు జ్ఞానం కలగడం కోసం. మన రోగం తగ్గడానికి అది సరైన మందు అయితే, మన రోగానికి సంబంధించిన మందు అయితే ఒక్క మందు చాలు. అలాగే శరీరం చనిపోవడానికి అన్ని రోగాలు అక్కర్లేదు, ఒక్క రోగం చాలు. శరీరం ఆరోగ్యం బాగుపడటానికి ఆ రోగాలను తాడుకు మందు ఒక్క మందు సరిపోతుంది. అలాగే జ్ఞానం కలగటానికి ఒక్క దేవతానుగ్రహం, ఒక్క దేవత అనేక పది మంది దేవతలు కాదు, ఒక్క దేవతానుగ్రహం సరిపోతుంది ఆత్మానుభవం పొందటానికి. ఒక్క దేవతానుగ్రహం వాడు శివుడు, రాముడు, కృష్ణుడు, లేదా మురుగుడు, వినాయకుడు, లేదా ఒక్క దేవత అనుగ్రహం సరిపోతుంది. అంటే నువ్వు ఎలా అనుకున్న భక్తిగా అనుకోవాలి, ప్రేమగా అనుకోవాలి, శ్రద్ధగా అనుకోవాలి. ఆ ప్రేమ గల మనుషుల్ని, శ్రద్ధ గల మనుషుల్ని, ఆ భక్తి గల మనుషుల్ని చూస్తే ఆ రోజు మన జీవితానికి అదృష్టం. ఎడో ప్రహ్లాదు లాంటి వాడిని దర్శనం చేశామనుకోండి, లేదా భీష్ముడు లాంటి వాడిని దర్శనం చేశామనుకోండి, అది మనకు నిజమైన పుట్టినరోజు. అది నిజమైన పుట్టిన, నిజమైన భర్తట. ఇంకా వాళ్ళు మనకేం బోధించకపోవచ్చు, ఇంకా దర్శనించాలి మనకు. కొంతమంది ఎంత పవిత్రులు ఉంటారండి, వాళ్ళ పాదాలంక కానీ ముఖాలంక మనం చూడలేము, అంత పరమ పవిత్రులు ఉంటారు. అటువంటి మహాత్ములు మనం ఎప్పుడైనా దర్శనం చేసుకున్నాం అనుకోండి, అది మన నిజమైన పుట్టినరోజు అనిపిస్తుంది. వాళ్ళకి మన ప్రత్యేకం మనం చెప్పక్కర్లేదు, మనకు బోధించక్కర్లేదు, మాట్లాక్కర్లేదు, వాళ్ళ చేత మనం చూడబడినా సరిపోతుంది. ముఖ్యం ఆ నామాన్ని వింటే సరిపోదు, ఆ నామాన్ని దాన్ని శ్రద్ధగా నువ్వు చెయ్యాలి, భక్తిగా చేయాలి, ప్రేమపూర్వకంగా నిండి మనసుతో చెయ్యాలి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అక్కడ మనసు ఉన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అంతరైతే మీ కోసం నా ప్రాణాన్ని ఇచ్చేస్తానంటారు, ఏంటి వాడు ప్రాణాన్ని ఇచ్చేస్తారు అట్ల. ఇప్పుడు నాలుగు ప్రాణాన్ని మనకి ఇచ్చే బదులు కాఫీ వచ్చింది, వాళ్ళ ప్రాణం మనం ఏం చేసుకుంటామండి, ఇవన్నీ యాంత్రిక మాటలు అది ఇక్కడ భగవాన్ చెప్పింది. తొలి వేస్తున్నాడు పట్టుకుని, తొలి విడిచి పెడుతున్నాడు అక్కడ మనుషులు ఎవరు. అదే భగవాన్ చెప్పేది ఏంటంటే, ఒక మంత్రం విన్నంత మాత్రం చేసి ఆ మంత్రం నీకు మోక్షం కలగలేదు, ఏదో ఒక నీకు ఏదో రోగం ఉంది, పలానా మందు వాడని డాక్టర్ గారు చెప్తారు, ఆ మందు పేరు వింటేనే నీకు ఆ రోగం పోదు, మందు సేవ చేయాలి. మీకు ఏదో రోగం అండి. ఆ రోగం పరమైన టాబ్లెట్ వాడని డాక్టర్ గారు చెప్తారు. ఆ టాబ్లెట్ పేరు వింటే మీకు రోగం పదు, దాన్ని వినగాలి. ఆ టాబ్లెట్స్ వినగాలి నువ్వు. అదే విధంగా శివుడు, శివుణ్ణి స్మరించుకుంటే కైలాసం వస్తుంది, విష్ణువుని స్మరించుకుంటే వైకుంఠం వస్తుంది, పరమాత్మను స్మరించుకుంటే లేకపోతే మోక్షానుభవం కలుగుతుంది. మాటలు వినటం వల్ల ప్రయోజనం లేదు, అది ప్రాక్టీస్ చేయవలసిందే. అది శ్రద్ధతో భక్తితో అది జపించాలి నువ్వు ఆ మాటని, ఆ మంత్రాన్ని నువ్వు జపించాలి. ఆ మంత్రాన్ని నువ్వు ఏ మంత్రాన్ని జపిస్తున్నావో దాన్ని శ్రద్ధగా భక్తిగా ఉండి దగ్గర పెట్టుకుని జపించాలి. మందు పేరు చెబుతూ వినటం వల్ల నీకు రోగం తగ్గదు, నిందికి రోగం తగ్గుతుంది. నామం కూడా అంటే అలానే నామాన్ని జపిస్తే మోక్షం వస్తుందంటే రాదు. ఆ నామాన్ని శ్రద్ధగా జపించాలి. ఆ జపించేటప్పుడు నీ మైండ్ ఎక్కడ ఉండాలి, నీకు ఏకాగ్రత ఉండాలి. ఆ స్మరణ నీకు, ఆ స్మరణ వల్ల కూడా నీకు మోక్షం వస్తుంది. స్మరణ వల్ల కూడా మోక్షం వస్తుంది. జపించడం వల్ల మోక్షం వస్తుంది, ధ్యానం వల్ల మోక్షం వస్తుంది. ఏ రోగం అన్నా సరే మోక్షం వస్తుంది. అది చేసి నువ్వు చేపి నువ్వు చేసేది మటుకు శ్రద్ధగా చేయాలి. శ్రద్ధ లేకపోతే నీకు జ్ఞానం కలగదు, ఆత్మానుభవం కలగదు. తత్వమసి అది నీవై ఉన్నావు. తత్వ అది త్వం నీవు, అసి అయి ఉన్నావు. అది నీవు అయి ఉన్నావు. ఏవై నువ్వు ఉన్నావు? బ్రహ్మమే నువ్వై ఉన్నావు. బ్రహ్మమే నువ్వు దేహం అనుకోవచ్చు, మనస్సు అనుకోవచ్చు, ఏదో 90 అనుకోవచ్చు. నువ్వు 90 రకాలుగా నువ్వు స్త్రీ అనుకోవచ్చు, పురుషులు అనుకోవచ్చు, లేదా వైశ్యులు అనుకోవచ్చు, క్షత్రియులు అనుకోవచ్చు, 90 రకాలుగా అనుకో నువ్వు. కానీ ఈ దేనైతే పొందటానికి నువ్వు కృషి చేస్తున్నావు, అది నీవై ఉన్నావు. ఏది ఆ బ్రహ్మము? నీవై ఉన్నావు. ఈ సృష్టి ఉన్నా, సృష్టి లేకపోయినా, ఈ రూప జగత్తు నామ రూప క్రియ ఈ జగత్తు ఉన్నా, ఈ జగత్తు లేకపోయినా, ఉన్నదేదో ఎప్పుడు ఉంది, ఉన్నదేదో ఉన్నదేదో ఎప్పుడు ఉంది. అదే అక్షయమణమాలలో భగవాన్ కూడా చెప్తారు, నీ వేషం నువ్వు తీసేయి, నా వేషం నేను తీసేస్తాను. నీ వేషం, నీ దేవుడి వేషం వేసుకొచ్చావు, నీ దేవుడి వేషం నేను జీవుడి వేషం వేసుకొచ్చాను. నీ వేషం నువ్వు తీసేసే వరకు, నా వేషం నేను తీసేసే వరకు ఉన్నదేదో ఉన్నట్టు వ్యక్తం కాదు. ఈ డ్రామా పోవాలి. అహంకారం ఎక్కువ ఉన్నవాడు చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళక్కలికి బతికుండగానే, వాడికి నరకంలో వెళ్ళక్క లేకుండానే ఈ భూమి మీద ఉండగానే ఈ ప్లానెట్ వాడి మనసులో నరకంలో పెట్టేసుకుంటాడు. అచ్చండి ఆయన మనం ఏం చేస్తాం? కొంతమంది మనుషులు ఉన్నారు, వాడిని మనం ఎంత సుఖపెట్టాలన్నాడు సుఖపెట్టలేము. వాళ్ళు నిజంగా మనం సుఖపెడదాం అనుకుంటాం అనుకోండి, వాళ్ళు సుఖపడరు, మనం సుఖంగా ఉండనివ్వరు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళక్కలు, ఎక్కడే నరకం చేసేసుకుంటారు వాళ్ళ మనసు అంటే. బ్రహ్మము ఎక్కడైతే ఉందో, ఏ హృదయంలో అయితే బ్రహ్మం ఉందో అక్కడ నువ్వు ఉండగలగాలి కదా. అక్కడ ఉండగలిగితే కదా నువ్వు బ్రహ్మం అయ్యేది, అప్పుడు కదా నీకు బ్రహ్మం స్వరూపంగా వ్యక్తమయ్యేది. ఇక నోటితో నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును అనుకుంటే ప్రయోజనం లేదు. మామూలుగా చాలా సాధకులు ఏమనుకుంటారంటే, మామూలు నేను శరీరమును కాదు, నేను మనస్సును కాదు, నేను ఆత్మ, నేను శరీరమును కాదు, నేను మనస్సును కాదు, నేను ఆత్మ, ఇలా అనుకుంటూ ఉంటారు కదండి. కానీ మనం మామూలుగా నేను గాడిదని కాదు, నేను కుక్కని కాదు, నేను పందిని కాదు, నేను మనిషిని ఎవడని అనుకుంటాడండి? అది మీరు ఎవరైనా అడుగుతారనుకోండి, వెంటనే మనిషిని అని చెబుతారు. అంతేకాని నేను గాడిదని కాదు, నేను కుక్కని కాదండి, నేను పందిని కాదండి, నేను మనిషిని అని చెప్పడం ఎలాగో ఉందో, నేను శరీరం కాదు, నేను మనసుని కాదు, నేను అహంకారం కాదు, నేను బ్రహ్మం అని చెప్పడం ఎలాగో ఉంది. మనం అనుకుంటాం వాళ్ళంటే ఎక్కువ ఇష్టం, వీళ్ళంటే ఎక్కువ ఇష్టం, ఈ పార్టీ ఇష్టం, ఆ వర్గం ఇష్టం, ఏది లేదు. మనకంటే మనకి ఇష్టం, మనకి ఎవడనుకోవాలంటే వాడంటే ఇష్టం. ఇంకే మన స్వార్థం కూడా ఉపయోగపడుతున్నాడు కాబట్టి ఇక్కడ కడిగి కడిగి విడిచిపెడుతున్నాడు సబ్జెక్టు. ఇక్కడ ఆలోచన ప్రధానం, సబ్జెక్టు ప్రధానం, ఊరేగింపులు కాదు. ఇక్కడ నీ భర్తను అంటే, నీ భర్త కంటే నువ్వంటేనే నీకు ఎక్కువ ఇష్టం, నీ భర్త నీకు అనుకూలంగా ఉంటేనే ప్రేమిస్తావు. లేకపోతే లేకపోతే నీ శరీరకంగా శారీరకంగా నువ్వు ఇంట్లో ఉన్న మానసికంగా దూరం అయిపోతావు. అది పునర్జన్మ రాకూడదు, నాకు పునర్జన్మ రాకూడదు అనుకుంటావు అనుకో, పునర్జన్మ రాకుండా ఆగిపోతా నీకు. ఇక నోడుతోడు అనుకుంటే పోయేది కాదు ఇది, ఇది కొబ్బరి నుండి రాసుకుంటే పోయేది కాదు. ఇంకా లోపల క్యాన్సర్ దెబ్బ ఉంది, పైన ఏదో కొబ్బరి నూనె రాసుకుంటానంటే, ఇది కొబ్బరి నూనె రాస్తే కొబ్బరి నూనె రాసుకుంటే పోయేది కాదు. ఎక్కడ పుండు ఉంది అక్కడ కట్ చేయవలసింది. అహంకారానికి, అహంభావనకి, వ్యక్తిభావానికి ఎక్కడి నుంచి అయితే ఫుడ్ సప్లై అవుతుంది, ఆ ఫుడ్ సప్లై, ఆ ఫుడ్ సప్లై ద్వారం కట్ చేయవలసింది. లేకపోతే నీకు ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. నీకు ఉడికే నోడుతో చెప్తే మనకి వాళ్ళు దేవుడు మోసపోడు. నీ మనసులోనే నీకు తెలియదు, అది తలంపు రూపంలో వస్తేనే. కానీ ఇంకా తలంపు రూపంలో రాకముందు కూడా దేవుడికి తెలిసిన మనసులో ఏముందో. అసలు ఇంకోటి, మనకంటే మన బాగు భగవంతుడికి ఎక్కువ తెలుసు అనే సంగతి కూడా మనకు తెలియదు. మనకంటే మన మంచి, మన బాగు, మన భవిష్యత్తు మనకంటే ఈశ్వరుడికి ఎక్కువ తెలుసు అనే సంగతి కూడా మనకు తెలియదు. మీకు స్వచ్ఛానుభవం కలగకుండా స్వేచ్ఛ కలగదు, స్వేచ్ఛ కలగదు, శాంతి కలగదు. మీకు తూచి తెలియదనుకో అంతవరకు మీకు ఫ్రీడమ్ కూడా లేదు. ఇక్కడ భగవాన్ చెప్పలేని ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీకు లోపల ఏదో ఉందని చెబుతున్నాడు ఈశ్వరుడు చెప్తున్నాడు, ఉన్న మాట నిజమే, మనం తెలియటం లేదు కాబట్టి లేడనుకుంటున్నాం. పెద్దలు చూసిన వాళ్ళు చెబుతున్నారు అక్కడ ఉన్నాడు రామకృష్ణ పరమం చెబుతున్నాడు అక్కడ ఉన్నాడు రా అని, వాడు చెప్పిన మాట మీద మనకు నమ్మకం లేదు, మనకు తెలియదు, ఇంకెవడు మనం రక్షించలేదు. రామకృష్ణ పరమస ఉన్నవాడిని ఏమో చూసి చెబుతున్నాడు అక్కడ ఉన్నాడు రా అని, ఆడి మాట మీద మనకు నమ్మకం లేదు, ఇప్పుడు మాట మీద నమ్మకం లేదు, ఉన్నాడని మనకు తెలుసు అంటే మనకు తెలియదు, మనకు తెలియదు, పోయి శాస్త్రం మీద మనకి నమ్మకం లేదు, ఇంతలా బాగుపడేది. రామకృష్ణుడు చెప్పిన మాట మీద మన నమ్మకం లేదు, చూచాడు కదా చూసి చెబుతున్నాడు ఆయన, ఆ మాట మీద నమ్మకం లేదు, ఆ మాట మీద నమ్మకం లేదు, పోయి మనకు తెలుసు అంటే మనకు తెలియదు. ఏదో దేవుని వాక్యం ప్రమాణంగా పెట్టుకుపోతే ఎలాగా, ఏదో నువ్వు వాక్యం ప్రమాణంగా పెట్టుకోవాలి కదా. ఆయన చూచాడు, అదే స్వామి చెప్పి నిన్ను నేను ఎంత ప్రత్యక్షంగా చూస్తున్నానో, నువ్వు నన్ను ఎంత ప్రత్యక్షంగా చూస్తున్నావో అంత స్పష్టంగా నేను దైవాన్ని చూశాను. ఆ మాట మీద మనకు నమ్మకం లేదు, పునః ఆయన గొడవ గురైన మనకు తెలిసినంటే మనకు తెలియదు. ఇక ఇంటికి భగవాన్ చెప్పేది ఏంటంటే, నీకు లోపలను ఏదో నీకు తెలియదు అనుకో, ఏది తెలుస్తాను నీకు దేహం తెలుస్తాను మనసు తెలుస్తాను, నీ రెండు తెలుస్తున్నావు కదా, నీకు మనసు అనేది తెలుస్తాను, నీ దేహం అనేది తెలుస్తాను. ఆ లోపల ఉన్నదాన్ని తెలుసుకోవడానికి ఏది లోపల ఏదో ఉందంటున్నారు కదా, లోపల ఏదో ఉందంటున్నారు, నీ దేహంతో మనసుతోటి వేరుపడిపోయినట్టు గాడి మధ్యలో తెలిసినప్పుడు కూడా నువ్వు ఉన్నావు సంగతి నీకు తెలుస్తుంది కదా, వాడిని పట్టుకోవడానికి ఈ దేహాన్ని మనసుని ఉపయోగించుకో, అదే సాధనం, అదే సమగ్రత, అదే సమగ్రత. పూర్ణయోగం అంటే అదే. పూర్ణయోగం అంటే నీ భక్తి ఒక పూజ గదికి పరిమితం అవ్వకూడదు, నీ సాధన ఒక పూజ గదికి పరిమితం అవ్వకూడదు. నీ మాట కానీ, నీ చేత కానీ, నీ వ్యవహార శైలి కానీ, నీ ప్రవర్తన కానీ, ఆ వ్యక్తి భావన పెంచుకోవడానికి, దేహాభిమానం పెంచుకోవడానికి సహకరించకూడదు. నువ్వు మాట నీ దేహాభిమానం పెంచేటట్లుగా ఉండకూడదు, నువ్వు చేస్తున్న పని దేహాభిమానం పెంచేటట్లుగా ఉండకూడదు. ఇప్పుడు నీకు లోపల ఏదో ఒక సత్యం ఉంది, అది బ్రహ్మమనం ఇంకోటను, ఏదో ఒక పదార్థం ఉంది నీ లోపల, ఒక పదార్థం ఉంది, దానికి ఏదో పేరు పెట్టు, ఏదో గుర్తు కోసం ఏదో పేరు పెట్టుకుంటాం, కానీ పేరుకి పరిమితం లేదు. ఒక పదార్థం ఉంది, యేసుక క్రైస్తవులు స్వర్గరాజ్యం అంటారు, నిర్వాణ స్థితి అని వాళ్ళు, పూర్ణస్థితి అని వాళ్ళు బౌద్ధులు అంటారు, మనం ఏదో మోక్షం అంటున్నాం మన పద్ధతిలో, మన హిందువులు ఎలా చెప్తున్నారు, ఏదో ఉంది లోపల, ఏదో ఒక ట్రూత్ ఉంది, ఒక సత్యం ఉంది, దాన్ని ఏ పేరు పెట్టినా పిలువు, ఏ మార్గంలో అక్కడ ప్రవేశించు. కానీ భగవాన్ చెప్పి ఇక్కడ పూర్ణయోగం ఏంటంటే, నీ దేహాన్ని మనస్సుని దాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించుకో. అంటే నీ దేహాన్ని మనస్సుని దాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించుకో అనుకో, ఇంకేదేదో సాధిస్తావు అనుకో, అదంతా స్వప్న సమానము. మన మనిషి గారి మీద ఒక జోక్ ఉంది, ఆ జోక్ ఏంటంటే వారికి వినటమే కానీ చెప్పటం ఉండదని అని చాలా తక్కువ చెప్తారు, ఊరికే పాయింట్ సబ్జెక్ట్ సరిగ్గా పాయింట్ చెప్పు వదిలేస్తారు, మామూలుగా చేదస్థంగా ఏముండదు, ఊరికే పాయింట్ వారికి వింటారు, వారు వింటారు కానీ చెప్పరండి, మనం చెప్పేదంతా వింటారు. చెప్తే ఒక వాక్యంలో మనం 10 వాక్యాల్లో ప్రశ్న ఉంటే ఆయన సమాధానం సరే ఒక వాక్యంలో ఉంటుంది. వారు వింటారటండి, వారు వినేది ఎక్కువ అంటే చెప్పేది తక్కువ, మా పని ఎలా ఉందంటే మీరు వినేది తక్కువ చెప్పేది ఎక్కువ. ఆయనకు విరుద్ధం, ఎవరికి, మహర్షి గారికి మేము విరుద్ధంగా ఉన్నాం. భగవాన్ ఏంటంటే ఆయన చెప్పేది వినేది ఎక్కువ, చెప్పేది తక్కువ, మేము మా పరిస్థితి ఎలా ఉంటే చెప్పేది ఎక్కువ వినేది తక్కువ. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా ఉంది, వారు ఉంటారటండి మాట్లాడరటండి, ఎప్పుడో మాట్లాడతారట, మనం 20 వాక్యాలు మాట్లాడితే ఒక వాక్యం మాట్లాడేస్తూ ఊరుకుంటారట, వారికి ఊరక ఉండటమే పని అంటండి. మన మనస్సుని, మన మనస్సు శేషం లేకుండా ఎక్కడైతే అణిగిపోయి ఉంటుందో అక్కడ వారు ఉంటారటండి, వారు ఉంటారటండి, వారు వినటం ఎక్కువనే మాట్లాడటం తక్కువ. మాకేంటి, మాట్లాడటం ఎక్కువ వినటం తక్కువ, అది పరిస్థితి. అంటే మీరు జపం చేసేటప్పుడు అది చేసేది యాన్ని మానసికంగా కూడా చేయాలి. కొంతమంది వరకు నోరుతోడు చేస్తారు, అక్కడ మనసు ఉండదు, కానీ నోరుతోడు చేసి మనసు లేకపోవడం కాదు, మనసుతోడు చేయాలి అది. మీరు ఈశ్వరుడికి నమస్కారం పెట్టడం కూడా ఇలా చేతులు జోడిస్తే సరిపోదు, మనసుతోటి నమస్కరించాలి. కొంతమంది యాన్ని బాగున్నారండి, కులసగా ఉన్నారండి, అంటే బాగున్నది కులస, ఇలా యాంత్రిక మెకానికల్గానే వేస్తారు, అక్కడ మనసు ఉండదు, ఆ నమస్కారంలో ఒక అందం ఉండదు, ఇలా మోసపడవయ్యా. ఫిజికల్ ఎక్సర్సైజ్లో భగవంతుడు మోసపోవడం, నీ మనస్సు నమస్కరించాలి, నీ మనస్సు వంగాలి, నీ మనస్సు అణగాలి. అడిగిన వాడికి కూడా ఆత్మజ్ఞానం, మనస్సు అడిగితే కదా ఆత్మజ్ఞానం, ఆత్మానభం. నీ నమస్కారాలు కూడా మనస్సు అనగటానికి, మనస్సు విజృంభించడానికి కాదు. అసలు ఇంకోటి, అడిగిన మనస్సు ఉన్నవాడికి ఇంకా మనం భౌతికంగా నమస్కారం కూడా పెట్టక్కర్లేదు, మనకు అడిగిన మనస్సు ఉందనుకోండి, మనం భౌతికంగా కూడా నమస్కారం పెట్టక్కర్లేదు. ఇక్కడ మనస్సు ప్రధానం. ఇదే కృష్ణుడు గీతలో భగవంతుడు చెప్పాడు గీతలో, నీ మోక్షానికి మనస్సే, బంధానికి మనస్సే కారణం, మోక్షానికి మనస్సే కారణం. అంటే నీ మనస్సు నువ్వు బాగు చేసుకోకపోతే ఎవడు బాగు చేసి పెడతాడు? అది ఇప్పుడు నీ అమ్మగారు కావాలంటే నాలుగు చీరలు ఇస్తారు, కానీ నీ మనస్సు నువ్వు బాగు చేసుకోవాలి, నీ మనస్సును ఉద్ధరించుకోవాలి, నీ మనస్సును నువ్వు బాగు చేసుకోవాలి. అది యేసుక్రీస్తు చెప్తాడు, నువ్వు తొడుక్కున్న బట్టలు నువ్వు తినే అన్నానికి నువ్వు ధరించే వస్త్రాలకు ఉన్నంత విలువ లేదా నీ మనస్సుకి? శరీరానికి రెండు పూటలు స్నానం చేయిస్తున్నావే, కొన్ని మనసుకు ఒక్క పూట కూడా స్నానం చేయించవా? గర్భపురు శ్మశానం దాకానే వెళుతుంది శరీరం, మన శరీరం గర్భపురు శ్మశానం దాకానే వెళుతుంది. తర్వాత ఈ మరణానంతర జీవితంలో ప్రయాణం చేసి ఆ మనసుకు ఒక్క పూట కూడా నువ్వు స్నానం చేయించవా? శ్మశానం దాకా వెళ్ళి శరీరానికి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావు? రైతే బాగానే ఉంది, మరణానంతరం ప్రయాణం చేసి జీవుడికి నువ్వు తీసుకునే శ్రద్ధ ఏంటి? వాడికి ఏమి స్నానం చేయించవా? ఇంకా ప్రార్థన అక్కర్లేదా? అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచలమునుచు స్మరించు వారల అహము నిర్మూలింతువు అరుణాచల. మనస్సు ఒకేసారి రెండు పనులు చేయలేదు. మనస్సు ఒకేసారి విషయాన్ని చింతించాలి, లేకపోతే అరుణాచలాన్ని అన్న చింతించాలి. అరుణాచలాన్ని మనం చింతించడం లేదంటే విషయాన్ని చింతిస్తున్నాం. మీకు అర్థమవుతుంది, ఒకేసారి రెండు పనులు మనస్సు చేయలేదు. విషయ చింతన ఉండాలి, ఆత్మచింతన ఉండాలి. మనం ఆత్మచింతన చేయటం లేదనుకోండి, విషయ చింతన చేస్తాం ఇతరులు చెప్పక్కర్లేదు, విషయ చింతన చేస్తున్నట్టే లెక్కదు. ఆత్మచింతన వదిలేస్తే, అరుణాచల చింతన వదిలేస్తే విషయ చింతన చేస్తూనే ఉంటుంది మనస్సు. ఇంకా నువ్వు రెండు పనులు ఒకేసారి చేయలేదు కాబట్టి, నీకు శివచింతన లేదనుకో, ఈశ్వర చింతన లేదనుకో, అరుణాచల చింతన లేదనుకో, అంటే ఆ నారాయణ చింతన నీకు లేదనుకో, విషయాన్ని చింతిస్తూనే ఉంటుంది మనస్సు. ఇంకా ఒకేసారి రెండు పనులు చేయలేదు కాబట్టి నువ్వు ఆత్మచింతన వదిలేసిన మరుక్షణంలో విషయ చింతనలోకి వెళ్ళిపోతుంది. విషయ చింతనలోకి వెళితే అధోగతి, ఆత్మచింతనలోకి వెళితే పురోగతి, ఆధ్యాత్మికంగా. నువ్వేది చింతిస్తున్నావు అదే అవుతావు, నువ్వేది చింతిస్తుంటే అదే అవుతావు. నీ శరీరం ఎక్కడుందన్నది ప్రధానం కాదు, నీ మనసు ఏది చింతిస్తుంటే అదే నువ్వు అవుతావు. ఆత్మను చింతిస్తే ఆధ్యాత్మికంగా పురోగతి, విషయాన్ని చింతిస్తుంటే ఆధ్యాత్మికంగా తిరోగతి. మళ్ళీ మనకి మానవ శరీరం వస్తుందని లేదు, మళ్ళీ ఏ చెట్ల కిందో, దోళ్ల కిందో, పశువుల కిందో, ప్రాణుల కిందో పుట్టొచ్చు మనం విషయ చింతనలోకి వెళ్ళి. మళ్ళీ ఈ దేహమే వస్తుందని చెప్పడం, మళ్ళీ మనమే ఎక్కువ కోపం ఉన్న వాళ్ళు కొంతమంది చాలా విపరీతంగా కోపం వచ్చేస్తున్న ప్రతి విషయానికి, ఆ ఎక్కువ కోపం ఉన్న వాళ్ళందరూ పాముల కింద పుడతారు రాబోయే జన్మలో అని చెప్తారు. అందుకు పాము చూడండి, అలా మాట్లాడేది బుసగొట్టేస్తూ ఉంటుంది. ఈ కోపదారులు ఎక్కువ పొగరబోతున్న వాళ్ళు పాముల కింద పుడతారని చెప్తారు. పాము చూడడం గురికి దాని అలా కదిపితే కారణం లేకుండా బస్సు కొట్టేస్తా ఉంటాను. మళ్ళీ మనకు మోక్షం మాట వదిలేని ఈ శరీరం వస్తుందా? అసలు ఈ చొక్కా తొడుక్కుంటామా? చనిపోవటం ఉంటే చొక్కా పోవటం, పుట్టడం ఉంటే చొక్కా వేసుకోవటం. నేను శ్మశానాన్ని తీసుకెళ్ళే వరకు ఆ చొక్కా మీ పని ఏడవాలి. ఆ ఏడవటం కూడా నిజంగా ఏడవం, ఎత్తలేము అనుకుంటారే మనం. ఆ కూతురు ఉన్న వాళ్ళు ఏదో కొంచెం సేపు వేస్తారు, కూతురు లేని వాళ్ళ కోసం ఎవరు ఏడవరు. ఇప్పుడు మీకు ఎవరైనా కూతురు లేరనుకోండి, పది కూతురు ఉంటే గంట రెండు గంటలు ఏడుస్తారండి. మీకు కూతురు లేరనుకోండి, మీ ఈసు కూడా ఎవడం ఉండడు. ఇంకా అయితే ఇప్పుడు ఎందుకు ఏంటి భగవాన్ చెప్పిందంటే, నువ్వు జపం చేసినా ధ్యానం చేసినా మనసుని బాగు చేసుకోవాలి, మనసుని బాగు చేసుకో. అది అనగాలి, అది అనగటానికి నీ సాధన సహకరించాలి. అంతేకాని యాంత్రికంగా చేసి ఎవరు గొప్పల కోసం ఎప్పుడు కోసం చేయకు, గొప్పల కోసం చేస్తే నీకు తెప్పలు వస్తాయి. గొప్పల కోసం ఏ పని చేసినా మనకి మిగిలే తెప్పలు. భౌతికంగా అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది. తల్లి ప్రేమ గొప్పది. అంతకంటే ప్రేమ, అంతకంటే గొప్ప ప్రేమ అంటే భగవాన్ ఈశ్వరుని ప్రేమ. దేవుడి కచ్చిన మన తల్లికి మన ప్రేమ, మన మీద ఎంత ప్రేమ ఉంటుందో అంతకంటే కూడా ఈశ్వరుడికి మన మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది లక్ష్మి. కనుక మనకు గుర్తింపు లేదు. అలా గుర్తించడానికి మనకు సహృదయం ఉంటే కదా, ఆ లోపల ఉన్న సద్వస్తువులు మనం గుర్తించమనుకోండి. గుర్తించినందుకు మాత్రం చదువు ఉండకుండా పోదు. నువ్వు జపం చేయడానికి మాత్రం చదువు ఉన్నది ఉండకుండా పోదు. నువ్వు గుర్తింపుడు మీద అది ఆధారపడలేదు. ఈ మధ్య సుబ్రహ్మణ్యం గారు చచ్చిపోయారు దానికి. ఈ మధ్య సుబ్రహ్మణ్యం గారు ఆయన భక్తుడు, చాలా భక్తుడు సుబ్రహ్మణ్యం గారు. మన మహారాష్ట్ర గవర్నర్ చూశాడు, మహారాష్ట్ర గవర్నర్ చూశాడు. తర్వాత ఏమో మన ఫుడ్ మినిస్టర్ చేశాడు ఆయన, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు ఆయన. ఈ హైబ్రిడ్ విత్తనాలు ఇవన్నీ రావటం, ఈ దాడవాళ్ళు ఎర్లీగా ఆయన టైం ఆయన ఫుడ్ మినిస్టర్గా ఉండగా చాలా మార్పులు తీసుకొచ్చాడు ఆయన. ఆయన జన భారతరత్న టైటిల్ భారతదేశానికి ఆయన చేసిన సేవకి ఏదో సుబ్రహ్మణ్యం గారు పోయిన స్వర్గస్థుల గారు భారతరత్నం అని పేపర్లు రాస్తున్నాయి, పేపర్లు రాస్తున్నాయి. ఆ టాప్ రైటర్ స్కూల్ గుడ్డెట్ట కాలేజ్ అని ఆయనకి హై స్కూల్లో ఫస్ట్ మార్కులు వచ్చినట్టుంది, కాలేజీలో మంచి మార్కులు వచ్చినట్టు. టాప్ రైటర్ స్కూల్ గుడ్డెట్ట కాలేజ్ ఈ క్వాలిఫైడ్ ఫర్ లా అని ఏదో రాస్తున్నారు ఆయన జీవితం గురించి. మరి సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్య మొన్న స్వర్గస్థులు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నారు, ఈ గొడవ అంతా మాకెందుకండి, వాళ్ళు టాప్ రెట్ హై స్కూల్ టాప్ రెట్ హై స్కూల్ గుడ్డెట్ కాలేజ్ ఈ క్వాలిఫైడ్ ఫర్ లా ఈ గొడవ ఎంతకండి. మా తాతగారికి ఈ ఏకాదశి మరణం ద్వాదశి దహనం వచ్చిందన్నారు. ఈ గొడవ టాపర్ టాపర్ ఈ గొడవ ఎంతకండి, ఈ టాపర్ సరి దేహం ఎంతలేదు అంతేలేదు. మా తాతగారికి ఏంటి ఈ గొడవ, ఈ కోణంలో నుంచి మా తాతగారిని చూడటం లేదు. చాలా నీతిబద్ధంగా జీవించాడు ఆయన. బహుశా భగవంతుడు అంతకే ఇలా ఆయన్ని అనుగ్రహించడం. ఏకాదశి మరణం ద్వాదశి దహనం, ఏకాదశిలోని ప్రాణం పోయింది, ద్వాదశిలోని శవాన్ని మేము దహనం చేశాం మా చేతులతోటి. ఏకాదశి మరణం, ఏకాదశి మరణం ద్వాదశి దహనం. మేము అలా చూసుకుంటున్నాం. వాళ్ళు టాపరు, లేదా ఫుడ్ మినిస్టర్ చేశాడు, గవర్నర్ చేశాడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఆ గొడవ లేదు. ఏకాదశి మరణం ద్వాదశి దహనం అంటే ఆ కుటుంబ సభ్యులు ఎంత మంచి వాళ్ళో చూడండి. అంటే వాడికి ఎంత దోషం పొందో చూడండి. వాడు ఏ మినిస్టర్ చేస్తే వాడు పొందే గతి ఏంటి, వాడు ఏ లోకాన్ని పొందాడు, ఏ స్థితిని పొందాడు, మరణానంతర జీవితం వాడు ఏ స్థితిని పొందాడు, అది మాకు కావాల్సింది. వాడు ఫుడ్ మినిస్టర్ చేస్తే అండి, గవర్నర్ చేస్తే రాండి అని డ్రీమ్ స్టఫ్. అంటే దహనం మంచి రోజున చేశాం, మరణం మంచి రోజున వచ్చింది. ఆ సంతోషానికి వ్యక్తపరచడానికి వాళ్ళ మనలో ఉన్నారంటే ఏకాదశి మరణం ద్వాదశి దహనం. అంటే ఎవరు లోకాన్ని కూడా అందరూ తలవ పద్ధతిగా చూస్తారు. గాంధీ గారు జాతి పితని చెప్పిన వాడు ఉన్నారు, జాతి పేత అని చెప్పిన వాడు ఉన్నారు. ఎవరి లోకం వాడు. మనం గాంధీ గారిని జాతి పిత అంటున్నాం, ఆయన జాతి పిత కాదు, జాతి పేతని పోయిటరీ రాసిన వాడు ఉన్నారు. ఎవడ కోణం వాడుది, ఎవడ లోకం వాడదు. అంటే మీరు చెబుతున్నాను కదా, ఆ సుగుణాన్ని కూడా దుర్గుణంగా చూస్తారు చాలా మంది. మీ మంచితనాన్ని కూడా బలహీనతగా చూస్తారు. అందుకే రామకృష్ణ పరమాత్మ చెప్పాడు, నువ్వు కరవపోయినా బొస కొట్టడం మానకని. రామకృష్ణ పరమాత్మ చెప్తాడు, నువ్వు కరవపోయినా బొస కొట్టడం మానకు. నారదుడు పాముకి చెప్పిన సలహా ఇది, నువ్వు కరవపోయినా బొస కొట్టడం మానకు. ఇంకా లేకపోతే నీ మంచితనం కూడా చెడుతనంగా చూస్తుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల. అరుణాచలమునుచు స్మరించు వనరల అహం నిర్మూలింతువు అరుణాచల. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల.
అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచలం మనుచు స్మరించు వారల అహం నిర్మూలించు అరుణాచల Oh.